పదిహేను 16 శ్లోకాలు చెప్తా. అనుద్వేగకరం వాక్యం,
అనుద్వేగకరం వాక్యం,
సత్యం ప్రియహితం చయత్,
సత్యం ప్రియహితం చయత్,
స్వాధ్యాయాభ్యసనం చైవ,
స్వాధ్యాయాభ్యసనం చైవ,
వాంగ్మయం తప ఉచ్యతే,
వాంగ్మయం తప ఉచ్యతే,
మన ప్రసాద సౌమ్యత్వం,
మన ప్రసాద సౌమ్యత్వం,
మౌనమాత్మ వినిగ్రహ,
మౌనమాత్మ వినిగ్రహ,
భావ సంశుద్ధిరిత్యేతత్,
భావ సంశుద్ధిరిత్యేతత్,
తపోమానసముచ్యతే,
తపోమానసముచ్యతే.
ఇప్పటివరకు తపస్సు అంటే ఏమిటో మనం తెలుసుకున్నాం. తపస్సు అంటే మూడు విధాలుగా, శరీరంతో చేసేది, వాక్కుతో చేసేది, మనస్సుతో చేసేది అని మూడు విధాలుగా ఉన్నది. మనం ఆ మూడు విధాలుగా చేస్తేనే మనకి త్రికరణ శుద్ధి. అంటే మనస్సు, వాక్కు, కాయము, మనోవాక్ కాయములు మూడు కూడా శుద్ధి అవుతాయి. శారీరక తపస్సు అంటే ప్రధానంగా దైవ పూజ, గురు పూజ అని చెప్పుకున్నాం. వాచిక తపస్సు అంటే వాక్కుని ఎల్లప్పుడూ పరమాత్మ సంబంధమైన విషయాల్లో ఉపయోగించాలి. మరి మానసిక తపస్సు అంటే మనస్సుని నిర్మలంగా ఉంచుకోవాలి, ప్రసన్నంగా ఉంచుకోవాలి, అలాగనే మననశీలుడై ఉండాలి. ఎల్లప్పుడూ కూడా మననం చేస్తూ ఉండాలి నేర్చుకున్నటువంటి జ్ఞానాన్ని. ప్రాపంచిక విషయాల వైపుకు పోకుండా పరమాత్మ వైపుకు తిరగాలి. అలాగే పరిశుద్ధమైనటువంటి భావాలతో ఉండాలి, నిర్మలమైనటువంటి భావాలతో ఉండాలి అని నిన్న మనం చెప్పుకున్నాం. మానసిక తపస్సు అంటే ఏమిటో, ఇలా మూడు రకాలైనటువంటి జాగ్రత్తలు తీసుకుంటూ తపస్సును చేయాలి. ఈ తపస్సు ఎలా చేయాలి, ఏ భావంతో చేయాలి, ఎలా చేస్తే అది సాత్విక తపస్సు అవుతుంది, ఎలా చేస్తే రాజసిక తపస్సు అవుతుంది, ఎలా చేస్తే తామసిక తపస్సు అవుతుంది, ఇప్పుడు దాన్ని తెలుసుకోవాలి. అసలు చేయాల్సిందేమో తెలుసుకున్నాం, ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకోవాలి, ఎలా చేయకూడదో కూడా తెలుసుకోవాలి. తామసికంగా చేయకూడదు, రాజసికంగా మనం ఇప్పుడు చేస్తుంటే దాన్ని మార్చుకోవాలి, సాత్వికంగా చేస్తుంటే దాన్ని స్థిరపరచుకోవాలి. అందుకని ఇప్పుడు సాత్విక, రాజసిక, తామసిక అనే మూడు తపస్సుల గురించి మనకి 17 అసుల గురించి చెప్పబోతా ఉన్నారు. ముందుగా 17 శ్లోకం చూడండి. ఇది సాత్విక తపస్సుల గురించి చెప్పబోతున్నారు. అంటే ఇప్పుడు మనం చెప్పినటువంటి మూడు రకాల తపస్సుని ఎలా చేయాలి అనేటువంటి దాని గురించి ఇక్కడ చెప్పబోతున్నారు. అదేమిటో చూడండి 17 శ్లోకం. శ్రద్ధయా పరయా తప్తం,
శ్రద్ధయా పరయా తప్తం,
తపస్తత్త్రివిధం నరైః,
తపస్తత్త్రివిధం నరైః,
అఫలాకాంక్షిభిర్యుక్తైః,
అఫలాకాంక్షిభిర్యుక్తైః,
సాత్వికం పరిచక్షతే,
సాత్వికం పరిచక్షతే,
శ్రద్ధయా పరయా తప్తం,
శ్రద్ధయా పరయా తప్తం,
తపస్తత్త్రివిధం నరైః,
తపస్తత్త్రివిధం నరైః,
అఫలాకాంక్షిభిర్యుక్తైః,
అఫలాకాంక్షిభిర్యుక్తైః,
సాత్వికం పరిచక్షతే,
సాత్వికం పరిచక్షతే.
శ్రద్ధయా పరయా తప్తం, పరయా శ్రద్ధయా తప్తం, పరయా మిక్కిలి శ్రద్ధయా శ్రద్ధతో తప్తం కూడుకొని, అంటే చేసేటువంటి తపస్సు మిక్కిలి శ్రద్ధతో చెయ్యాలి. అలాగే రెండవ లక్షణం అపలాకాంక్షిభి యుక్తైహి, అపలాకాంక్షిభి ఫలాపేక్ష లేకుండా కూడా ఉండాలి. రెండు విషయాలే చెప్పారు ఇక్కడ. ఒకటేమో మిక్కిలి శ్రద్ధతో చేయాలి, విశ్వాసంతో చేయాలి, నమ్మకంతో చేయాలి. ఈ తపస్సు నాకు ప్రగతి పథంలో నడపటానికి ఉపయోగపడుతుంది, కనుక దీన్ని జాగ్రత్తగా శ్రద్ధగా చేయాలి అనే భావన ఉండాలి. రెండవది, ఏ రకమైన లౌకికమైన కోరిక ఉండకూడదు. ఇదిగో ఫలాన్ దానికోసం నేను ఇలా చేస్తాను అనేటువంటి మాట ఉండకూడదు. ఆ ప్రకారంగా తత్ త్రివిధం తపః నరై, తత్ ఆ విధంగా త్రివిధం మూడు విధాలైనటువంటి తపః తపస్సుని నరైహి మానవులు, నరైహి అని ఎందుకన్నారు, ఈ తపస్సు చేయగలిగేది నరులే కానీ వానరులో జంతువులో చేయలేదు, అందుకని నరైహి. అయితే నరులందరూ చేస్తున్నారా? అందరు చేయరు, కానీ తెలుసుకున్నటువంటి వాళ్ళు కొద్దిమంది మాత్రమే చేసుకుంటారు. కనుక ఇలా మూడు విధాలైనటువంటి తపస్సుల్ని మానవులు కనుక చేసినట్లయితే దాన్ని తాత్వికం పరిచక్షతే, తాత్విక తపస్సు అంటారు, అది తాత్విక తపస్సు. కనుక ఇక్కడ మనకి పెద్ద సమస్యలు లేవు, రెండే. మిక్కిలి శ్రద్ధతో ఉండాలి, ఫలాపేక్ష లేకుండా ఉండాలి. ఫలాపేక్ష అంటే లౌకికమైనటువంటి ఫలాపేక్ష లేకుండా ఉండాలి. ఇది తాత్వికమైనటువంటి తపస్సు అవుతుంది. తాత్విక తపస్సే మనం చేయాల్సింది. కనుక మనం చేయవలసినది ఈ రెండు లక్షణాలు గుర్తుపెట్టుకొని చేయాలి. పరయ శ్రద్ధయ, మిక్కిలి శ్రద్ధతో కూడుకున్నటువంటి వాడు. ఏమిటి శ్రద్ధ? ఈ తపస్సు నా జన్మను చరితార్థం చేస్తుంది, దానికోసం తప్పక ఉపయోగపడుతుంది, నా జీవితాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దుకోవటానికి, నా జన్మ సార్థక్య హేతువైనటువంటి మోక్షాన్ని పొందటానికి ఈ తపస్సు నాకు చక్కగా ఉపయోగపడుతుంది అనేటువంటి నమ్మకంతో చెయ్యాలి. అలా చేస్తేనే అది సాత్విక తపస్సు. ఇంతకన్నా శ్రద్ధ, ఇంత గొప్ప శ్రద్ధ లేకపోయినట్లయితే ఏం జరుగుతుంది? శ్రద్ధ ఉండాలన్నారు కదా, మరి శ్రద్ధ కనుక లేకపోతే ఏం జరుగుతుంది అంటే మధ్యలోనే ఆగిపోవచ్చు. శ్రద్ధ ఉంటే మాత్రం తప్పక లక్ష్యాన్ని సాధిస్తాం. మనకి శ్రద్ధ ఉంది ఒక పని మీద, ఎన్ని ఆటంకాలు వచ్చినా దాన్ని చేయాలనుకోండి, అంతగా శ్రద్ధ లేదు, ఆ చేస్తే చేస్తాం లేకపోతే లేదు. కనుక తప్పకుండా దీన్ని నేను చెయ్యాలి అనేటువంటి లక్ష్యం పెట్టుకోవాలి. ఒక గురువు శిష్యుణ్ణి ప్రశ్నించాడు, అరే నాయన నిన్న క్లాస్కి రాలేదేవిరా అని. నది బాగా పొంగి పొరులు వస్తుందండి, నేను ఎట్లా వచ్చేది, నది అట్లా రావాలి కదా, నేను నది అవతలు ఉంటుంది, మీరు నది అవతలు ఉంటుంది, అందుకని రాలేకపోయాను అన్నాడు. దాని గురువు అన్నాడు, నీకేం భయం లేదు, గురువు మీద శ్రద్ధతో కనుక ఉంటే, ఆయన బాగా శాస్త్రాన్ని తెలుసుకున్నటువంటి వాడు కనుక గురువు, గురువు మీద నీకు మిక్కిలి శ్రద్ధ కనుక ఉన్నట్లయితే గురువు అనుగ్రహంతో తప్పకుండా దాటగలుగుతావు, కనుక నీకేం భయం లేదు, నీకు శ్రద్ధ ముఖ్యం అన్నాడు. ఆ తర్వాత మళ్ళీ 10 రోజులకి బాగా వర్షాలు పడ్డాయి, నది పొంగి పొరులుతా ఉంది. ఇప్పుడు గురువుని స్మరించుకున్నాడు, గురువు చెప్పినటువంటి మాట విన్నాడు శిష్యుడు. గురువు మీద అత్యంత శ్రద్ధ కలిగినటువంటి వాడు కనుక గురువు చెప్పినటువంటి మాటను తప్పనిసరిగా వినాలి అనేటువంటి భావన ఉన్నటువంటి వాడు కనుక గురువుని స్మరించి ఆత్మార్పణ భావంతో నదిలో దిగాడు. ఆశ్చర్యం, అతడు ఆ నీటి మీద నడుస్తూ వచ్చేసాడు. అతనికి ఏం ప్రమాదం ఏం జరగలేదు. అతడికి తెలియదు ఇలా జరుగుతుందని. గురువుగారు రమ్మన్నారు అందుకని నేను వెళ్తా అనేటువంటి భావంతో నదిలోకి దిగాడు. ఆ నీటి మీదనే అలా అడుగులు వేసుకుంటూ వచ్చేసాడు. గురువు ఆశ్చర్యంతో అడిగాడు, మరే మొన్న నది పొంగి పొందుతుంది రాలేదన్నావు కదా, మళ్ళీ ఇప్పుడు ఎట్టొచ్చావు? మీరే చెప్పారు కదండి గురువు మీద అత్యంత శ్రద్ధ కనుక ఉన్నట్లయితే మీరు నువ్వు రావచ్చు అన్నారు కదా, అందుకని నేను శ్రద్ధతోటి మీ మీద ఉన్నటువంటి మిక్కిలి శ్రద్ధతోటి మీరు చెప్పినటువంటి మాటని చూచా తప్పకుండా పాటించాను, అందుకని నేను రాగలిగాను అన్నాడు. ఓ అలాగనా, సరే అని గురువు ఆ శిష్యుడిని తీసుకొని నది దగ్గరికి వచ్చాడు. వచ్చి, శిష్య ఏది ఇప్పుడు నువ్వు ఆ ఒడ్డుకు పొమ్మన్నాడు. సరేనండి అని ఆ గురువు గారిని తలుచుకొని ఎలా అయితే వచ్చాడో అదే ప్రకారంగా వెళ్ళాడు. అలా నీటి మీద నడిచి వెళుతున్నాడు. గురువు చూశాడు, ఆశ్చర్యపోయాడు. ఓహో, నన్ను స్మరిస్తేనే ఇంత శక్తి వచ్చింది కదా, మరి నాకెంత శక్తి ఉండాలా అని అనుకున్నాడు. అందుకని ఆయన కూడా నదిలో నడవటం మొదలుపెట్టాడు. నాలుగు అడుగులు ఏంగనే ఠపిమని దాంట్లో మునిగిపోయి నదీనాం సాగరోగతి అని ఎవరక్కడ దగ్గరలో లేరు సముద్రంలో గెలిచిపోయాడు. కనుక ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏమిటి అని అంటే, శ్రద్ధ అనేటువంటిది నిజంగా ఉండాలి. శిష్యుడికి అది ఉంది, వాడు అమాయకుడు, వాడికి ఎక్కువ తెలివితేటలు లేవు. నువ్వు రా, నీకేం పర్వాలేదు, గురువుని స్మరించుకో అన్నాడు. గురువుని స్మరించుకున్నాడు. ఆ గురు భక్తి కారణంగా అతడు వచ్చాడు. కానీ గురువు, ఓ నేను ఇంత గొప్పవాడిని అని ఇప్పుడు అనుకున్నాడు. చాలామంది గురువులు కూడా ఇలాగే అనుకుంటారు, అందరు నమస్కారాలు చేస్తుంటే నేను చాలా గొప్పవాడిని కదా అనుకుంటాడు. అందరూ పొగుడుతా ఉంటే అమ్మా నేను ఇంత ఇంతటివాడిని అంతటివాడిని అనుకుంటారు. నిజంగా ఆయన దగ్గర ఏముండదు శక్తి, గురువు మీద వాళ్ళకు ఉన్నటువంటి విశ్వాసం వల్లనే వాళ్ళకు కలిగేటువంటి ప్రయోజనాలు. మిమ్మల్ని తలుచుకొని నేను ఈ పని చేస్తే నాకు సక్రమంగా నెరవేరిందండి అంటారు. అంటే అది గురువు మహత్యం కాదు, గురువు పట్ల నీకున్నటువంటి శ్రద్ధ మహత్యం. కనుక ఇప్పుడు గురువు పరిస్థితి కూడా అంతే. ఓహో నేను ఇంతటివాడిని అనుకున్నాడు, నా శిష్యుడే నడిచిరాగా నేనెందుకు నడిచిపోలేను అనుకున్నాడు. దామన దాంట్లో మునిగిపోయాడు. కనుక శ్రద్ధ తప్ప అన్యమెరిగినటువంటి వాడు శిష్యుడు, శ్రద్ధతో పాటు అహంకారం ఉన్నటువంటి వాడు గురువు. అందువల్ల గురువు పరిస్థితి అట్లయింది, శిష్యుడి పరిస్థితి, అందుకే ఆయన మునిగిపోయాడు. కనుక మిక్కిలి శ్రద్ధ ఉండాలి, కేవల శ్రద్ధ ఉండాలి, తాత్వికమైనటువంటి శ్రద్ధ ఉండాలి, నిజమైనటువంటి శ్రద్ధ ఉండాలి, హృదయంలో నుంచి పొంగి పొరలి వచ్చేటువంటి శ్రద్ధ ఉండాలి. గురువు ఎలాంటి వాడైనా సరే, ఆయనకి ఎంత శక్తి ఉన్నా సరే మనకు అక్కర్లా. ఆయనే నా దైవం, ఆయనే నా సర్వస్వం, ఆయన చెప్పినట్టుగా చేస్తే నాకు ఏ ఇబ్బంది ఉండదు అనేటువంటి నమ్మకం ఏదైతే ఉందో అది వాళ్ళని వృద్ధిలోకి తీసుకొస్తుంది. ఆంజనేయుడు శ్రీరాముడికి విశ్వాసపాత్రుడైనటువంటి వాడు. ఆంజనేయుడు అంటే పరమ భక్తాగ్రస్తుడైనటువంటి వాడు. ఎంత భక్తుడో మనకు తెలుసు, రామాయణం చదివిన వాళ్ళందరికీ తెలుసు. అందుకనే రామనామం, రాముడిచ్చినటువంటి ఆ ముద్రికని అలా నోట్లో పెట్టుకొని ఈ కొండ మీద నుంచి ఆ పర్వతం, ఈ పర్వతం మీద నుంచి ఆ పర్వతం మీదకి దిగాడు. మహేంద్రగిరి నుంచి సువేలాద్రి మీదకి దూకాడు, ఒక దూకు దూకాడు. ఆ దూకటం ఎంత దూరం దూకాడంటే 100 యోజనాలు, 100 యోజనాల సముద్రాన్ని ఒక్క దూకులో దూకేశాడు ఆంజనేయుడు. ఎందుకని, అహంకారం ఏమాత్రం లేనటువంటి భక్తుడు. నాకున్నటువంటి శక్తి అంతా కూడా నా గురువు లేదా నా దైవం నా రాముడు ఆయనది, నాదేమి లేదు అనేటువంటి భావన. అందుకే ఆయన 100 యోజనాల సముద్రాన్ని అలాగా అవలేలగా దాటేశాడు. మరి శ్రీరాముడు ఏం చేశాడు, ఎంతో కష్టపడి కోతులందరినీ ఉపయోగించుకొని 4 రోజులు వారధిగట్టి. కనుక ఇక్కడ గొప్పతనం ఏమిటి అని అంటే శ్రద్ధ అనేది. ఆంజనేయుని యొక్క శ్రద్ధ సముద్రాన్ని దాటించింది, ప్రహ్లాదుని యొక్క శ్రద్ధ అగ్నిని చల్లార్చింది, మార్కండేయ యొక్క శ్రద్ధ మృత్యువుని జయించింది, మీరాబాయ్ యొక్క శ్రద్ధ విషాన్ని అమృతంగా మార్చింది, ధ్రువుని యొక్క శ్రద్ధ శాశ్వతమైనటువంటి ఉన్నత స్థానాన్ని అందించింది, ద్రౌపది యొక్క శ్రద్ధ మాన సంరక్షణ గావించింది. ఇదంతా కూడా పరమ శ్రద్ధ, మిక్కిలి శ్రద్ధ ఉన్నటువంటి వాళ్ళ యొక్క స్థితి. ఆ శ్రద్ధ కనుక ఉన్నట్లయితే ఆ జాబితాలో చేరిపోతాం, లేకపోతే ఆ గురువు జాబితాలో చేరిపోతాం. కనుక అటువంటి శ్రద్ధ మనకు ఉండాలి. ఇలా పరమ శ్రద్ధ కలిగినటువంటి వాళ్ళే అద్భుతాలు చేయగలిగినటువంటి వాళ్ళు. ఇలా శ్రద్ధతో చేసేటువంటి తపస్సే తాత్వికమైనటువంటి తపస్సు అవుతుంది. ఇలాంటి వాళ్ళనే తపోధనులు, తపస్సంపన్నులు అంటారు. తపోధనులు తపస్సే ధనముగా కలిగినటువంటి వారు, తపస్సంపన్నులు తపస్సే సంపదగా కలిగినటువంటి వారు అంటారు. వాళ్ళు ఎవరో కాదు, మనకి శ్రద్ధ కనుకుంటే మనమే. అంటే మనం దేవతల్ని పూజించినా, యజ్ఞయాగాదులు ఆచరించినా, గురువుని పూజించినా, ఏం చేసినప్పటికీ కూడా ఈ రకమైనటువంటి శ్రద్ధ ఉండాలి. వాళ్ళు చేస్తున్నారు, వీళ్ళు చేస్తున్నారు, మనం కూడా చేద్దామనో, వాళ్ళకి ఏదో లాభం వచ్చిందంటే మనకు కూడా వచ్చిద్దనో, ఇలాంటి ఆలోచన మనస్సులో ఎక్కడ, ఈ పొరల్లో ఏ పొరలో కూడా ఉండకూడదు. అదిగో అది ఇక్కడ గొప్ప అంటే శ్రద్ధ మాత్రమే ఉండాలి, ఏ రకమైన ఫలాపేక్ష లేకుండా ఉండాలి. తాత్కాలికమైనటువంటి భోగాలకి ఆశపడకుండా, లభించినటువంటి సిద్ధులకి ఏమాత్రం ప్రాధాన్యత ఇవ్వకుండా. ఎందుకు చెప్తున్నామంటే మనం గనక సంపూర్ణమైనటువంటి శ్రద్ధతో శాస్త్రాన్ని వింటున్నా, ధ్యానం చేస్తున్నా, విచారణ చేస్తున్నా, మనకి తెలియకుండానే కొన్ని శక్తులు మనలో ప్రవేశిస్తాయి. ఏదైనా ఒక శక్తి మనలో ప్రవేశించింది అని తెలిస్తే ఇక మనం భూమి మీద నిలవం. దాంతో ఆ శక్తి బొద్ది వీడు పోతాడు, రెండు పోతాడు. కనుక ఏ రకమైనటువంటి ప్రాధాన్యత ఇవ్వకూడదు. నా దగ్గర ఇన్ని శక్తులు ఉన్నాయని ప్రదర్శించకూడదు. ఎప్పుడు ప్రదర్శించాలి అని అంటే మరీ తప్పనిసరి పరిస్థితుల్లో, అవతల వారికి ప్రాణాపాయం వచ్చేటువంటి స్థితిలో, మరీ ఇబ్బందికరమైనటువంటి స్థితిలో ఎవరికి తెలియకుండా దాన్ని ప్రయోగించాలి. అప్పుడు అది వాళ్ళకి ప్రయోజనం కలుగుద్ది, ఈయనకి నష్టం కలిగించదు. కనుక మనలో ఉన్నటువంటి శక్తుల్ని దుర్వినియోగం చేసుకోకూడదు. అది రెండవది. తాత్కాలికమైనటువంటి కోరికలకి, భోగాలకి, విషయాలకి, వస్తువులకి ఆశపడకూడదు. అలాగే నేను నా లక్ష్యాన్ని సాధించే వరకు నేను వెనుదిరగను, లక్ష్యం సాధించే వరకు ఎన్ని ఆటంకాలు ఎదురైనా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని నష్టాలు కలిగినా నేను లెక్క చేయను. అయినా సరే, ఏమైనా సరే, నేను మాత్రం ఈ మార్గంలో ముందుకు వెళ్లాల్సిందే అనేటువంటి దృఢమైనటువంటి నిశ్చయం ఉండాలి. అలాంటి నిశ్చయంతో తపస్సును సాగిస్తే, తపస్సు అంటే శారీరక, వాచిక, మానసిక, ఏదైనా సరే ఈ తపస్సులు కనుక సాగించినట్లయితే వారే తపోధనులు, తపస్సంపన్నులు. వాళ్ళ యొక్క మనస్సు సాత్విక మనస్సు అని మనం గుర్తుపెట్టుకోవాలి. అలాగనే సాత్విక తపస్సు అంటే మిక్కిలి శ్రద్ధతో పాటుగా ఇంకో విషయం ఉంది. అఫలాకాంక్షిభి అన్నారు, ఫలాపేక్ష లేకుండా. ఫలాపేక్ష అంటే ఏ రకమైనటువంటి లౌకికమైనటువంటి, ప్రాపంచికమైనటువంటి కోరికలు, ఆశలు లేకుండా. అంటే డబ్బు, బంగారం, పొలం, స్థలం, ఇళ్ళు, వాకిళ్ళు, భార్యాబిడ్డలు, బంధువులు, మిత్రులు, ఇలాగా లౌకికమైనటువంటి వాటి కోసం కోరుకోకుండా పారమార్థికమైనటువంటి లక్ష్యాన్ని సాధించాలనేటువంటి కోరికతో, కోరిక పెట్టుకోవాలి కాబట్టి ఆ కోరిక పెట్టుకోండి, అది కోరిక కాదు, అఫలాకాంక్షమిహి, అది ఫలాపేక్ష కాదు. కనుక అటువంటి భావనతోటి ఎవరైతే ఈ తపస్సులు చేస్తారో అది సాత్విక తపస్సు అంటారు. కనుక రెండు గుర్తు పెట్టుకోవాలి, శ్రద్ధ ఉండాలి, ఫలాపేక్ష ఉండకూడదు, ఒకటి ఉండాల్సింది ఒకటి ఉండకూడదు. కనుక అటువంటి వాళ్ళే తపశక్తి సంపన్నులు అంటారు. కనుక ప్రతిఫలాన్ని ఆశించకుండా తపస్సు చేయాలి, అల్పమైనటువంటి ప్రాపంచికమైనటువంటి భోగాల్ని కోరకుండా ఇది నా కర్తవ్యం, భగవంతుడు నాకు ఈ అవకాశం ఇచ్చాడు, నాకు ఈ శక్తినిచ్చాడు, నాకు ఈ దేహాన్ని ఇచ్చాడు, నాకు వాక్కునిచ్చాడు, మనస్సునిచ్చాడు, ఇవన్నీ ఇచ్చి వీటిని ఉపయోగించుకోమన్నాడు, కాబట్టి ఇది నా కర్తవ్యం, ఇది కనుక చేయకపోతే భగవంతుడికి ఎదురు తిరిగినట్టే, భగవంతుడు చెప్పిన మాట వినకుండా ఉన్నట్టే, కనుక నా కర్తవ్యంగా దీన్ని చేస్తా అని ఎవరైతే భావిస్తారో వాళ్ళది నిజమైనటువంటి శ్రద్ధ అవుతుంది. ఫలితాన్ని కోరినప్పుడు, భోగాల్ని ఆశించినప్పుడు, సంపదల్ని కోరుకున్నప్పుడు దృష్టి అంతా కూడా వాటి మీదనే ఉంటుంది, వస్తుందా రాదా, ఇంత ఖర్చు పెడుతున్నా, ఇంత చేస్తున్నా, ఇంత త్యాగం చేస్తున్నా, వస్తుందా రాదా, వస్తుందా రాదా అనేటువంటి భావన కనుక ఉన్నట్లయితే దృష్టి అంతా కూడా దాని మీదే ఉంటుంది. అందుకని దృష్టి దాని మీద ఉండకుండా ఉండటానికే భగవద్గీత మనకి నిష్కామ కర్మయోగాన్ని చెప్పింది 2వ అధ్యాయంలో. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భూ మాతే సంగోస్త కర్మ. కాబట్టి నీ కర్మ నువ్వు చెయ్యి, డూ యువర్ డ్యూటీ, అంతే నీ పని, ఫలితం సంగతి నాకు వదిలేసింది అంటున్నాడు భగవాన్. కనుక పని చేయటం వరకే మంది ఇది చెయ్యాలి, ఇది చేస్తే నేను నన్ను తృప్తిపరచుకున్నట్టు అవుతుంది, నాకు ఈ జన్మనిచ్చినటువంటి భగవంతుడి యొక్క రుణాన్ని తీర్చుకున్నట్టు అవుతుంది అనేటువంటి భావనతో మనం చెయ్యాలి. కర్మని ఏవ తే అధికార, కర్మ చేయటం వల్లనే నీకు అధికారం ఉంది, మా ఫలేషు ఫలితాన్ని మాత్రం కోరద్దు అన్నాడు. కాబట్టి ఫలితాన్ని కోరకుండా కర్మలు చేయమని చెప్పి భగవద్గీత మనకి నిష్కామ కర్మయోగాన్ని మనకి గట్టిగా తెలియజేసింది. కనుక ఫలాసక్తిని వదలాలి, ఫలితం మీద ఆసక్తి ఉంటే, ఆ ఫలితం నాకు రావాలి అనే కోరిక ఉంటే, తీవ్రమైన కోరిక ఉంటే, అబద్ధం ఆడటానికైనా, అన్యాయం చేయటానికైనా, మోసం చేయటానికైనా, దేనికైనా సరే పాల్పడాల్సినటువంటి పరిస్థితి, ఒక తీవ్రమైనటువంటి కోరిక ఉంది, అది ధర్మంగా నెరవేరటల్లా ఏం చేస్తాం, అధర్మంగా చూస్తాం, అన్యాయంగా చూస్తాం. ఇప్పుడు మనం లౌకికంగా ఏం చేస్తుంటాం, ఏదైనా ఒక పని మనకు కావాలి, అవతల వాడు అడ్డుదగులుతున్నాడు, వాడిని మనం ఎదిరించలేకపోతున్నాం, ఏం చేస్తాం, ఇంకోడో రౌడీనో ఎవడో వాడిని ఆశ్రయిస్తాం, వాడితోటి వీడి పని పట్టిస్తాం, ఆ తర్వాత ఎప్పుడో వాడు మన పని పడతాడు. కనుక మనం ఏం చేయాలి అని అంటే ఇలాంటి ఆశలు కోరికలు పెట్టుకోకుండా ఉండాలి. ఈ రెండు కారణాలతోటి యుక్త, ఈ రెండు కారణాలతో ఉన్నటువంటి వాడు అంటే మిక్కిలి శ్రద్ధ కలిగినటువంటి వాడు, అలాగనే ఫలాపేక్ష లేకుండా ఉన్నటువంటి వాడు. ఈ రెండు కారణాలతో చేసేటువంటి తపస్సే సాత్విక తపస్సు. యుక్త అంటే యోగములో చిత్తము గలవాడిని యోగయుక్తుడు అంటారు. యుక్తం యోగములో చిత్తం ఉంటాలి. కనుక యోగం అంటే ఏమిటండి, సమత్వం. యోగం అంటే సమత్వం. సమత్వం యోగముచ్యతే అని భగవద్గీత చెప్తుంది. సమత్వం యోగముచ్యతే, సమత్వాన్నే యోగం అంటారు అన్నారు. కనుక సమత్వన్న, సమచిత్తవన్న, నిర్వికార చిత్తవన్న రెండు ఒకటి. కనుక ఎలాంటి వికారాలు లేకుండా ఎలాంటి మార్పులు లేకుండా నువ్వు ప్రారంభం చేసేటప్పుడు ఏ రకమైనటువంటి ఆలోచనతో ప్రారంభం చేస్తావో అదే ఆలోచనతో దాన్ని ముగించాలి. అంతేగాని మధ్యలో మనకి వికారాలు కలగకూడదు. దేని నన్ను చూస్తే వికారం కలుగుతుంది, ఐదు వికారాలు కలగకూడదు. దేనికి చలించకుండా అన్నింటినీ సమంగా భావిస్తూ నిర్మలమైనటువంటి చిత్తంతో చేసేటువంటి తపస్సే తాత్విక తపస్సు. మరి సమచిత్తం ఎలా కలుగుతుందండి? చిత్తం సమంగా ఉండాలన్నారు కదా, పెద్దవాడిని చిన్నవాడిని ఓటిగా చూడమన్నారు కదా, ఉన్నవాడిని లేనివాడిని ఓటిగా చూడమన్నారు కదా, పండితుడిని పామరుణ్ణి ఓటిగా చూడమన్నారు కదా, ఎలా కుదురుద్దండి అంట. అంటే భగవంతుడితో సంఘభావం పెట్టుకో, ప్రపంచంతో అసంగభావం పెట్టుకో. కుదరికి ఏం చేస్తుంది? భగవంతుడితో సంఘభావం, ప్రపంచంతో అసంగభావం. ప్రపంచం వాడు పొడిగా పొట్టా లావా సన్నమా ఉన్నాడా లేనోడా చదువుకున్నాడా చదువుకున్నాడా ఇవన్నీ లేదు. ఈ దీంట్లో సంఘభావం లేదు. నీకు భగవంతుడితో సంఘభావం అంటే వాడు పరమాత్మ వీడు పరమాత్మ ఇద్దరు కూడా ఆత్మస్వరూపం. ఈ మాట అనుకున్నారా? ఇంక నీకు తేడా ఎక్కడ వస్తుంది? అది అనుకోకనే తేడా. అందుకనే సమచిత్తం అనేటువంటి దాన్ని మనం సాధించాలి అని ఇక్కడ చెప్పు. ఇలా చెప్పి మనకి నరై అని ఒక మాట అన్నారు. నరై అంటే నరులు, అంటే మానవులు తప్ప ఇంకెవరికి అవకాశం లేదు. అదృష్టవశాత్తు మానవ జన్మ ఎత్తాం కాబట్టి మనకు అవకాశం వచ్చింది. మరి ఇంతకుముందు ఎన్నో జన్మలు ఎన్ని జన్మలు ఎత్తామో ఏ రకమైన జన్మలు ఎత్తామో తెలియదు. మరి ఆ జన్మల్లో ఉపయోగం లేకుండా పోయి, కానీ మానవ జన్మ వచ్చినప్పుడు మాత్రమే దీన్ని ఉపయోగపెట్టుకోవాలి. కనుక మానవ జన్మ ఎత్తినటువంటి వాళ్ళు ఈ రకమైనటువంటి సాత్విక తపస్సుని మాత్రమే చేయాలి, అప్పుడే సిద్ధి మోక్ష సిద్ధి అని మనం గ్రహించాలి. ఇది మన ఆచరణకి ఉపయోగపడేటట్టుగా మనకి చెప్పిన మాట. అంటే మనం చేసేటువంటి ఏ పని అయినా, పూజ కానీ యజ్ఞం కానీ యాగం కానీ శ్రవణం కానీ మన్నం కానీ నిర్ధ్యాసం కానీ విచారణ కానీ ఆత్మవిచారణ కానీ ఏదైనా సరే ఎలా ఉండాలి అని అంటే ఏ రకమైన ఫలాపేక్ష లేకుండా శ్రద్ధతో చేయాలి. మరి ఇక రాజసిక తపస్సు అంటే ఏంటి? అదేమిటో చెప్తున్నారు 18వ శ్లోకంలో. 18వ శ్లోకం చూడండి.
సత్కారమాన పూజార్థం, సత్కారమాన పూజార్థం తపోదంభేన చైవయత్
క్రియతే తదిహ ప్రోక్తం,
క్రియతే తదిహ ప్రోక్తం
రాజసంచలమధ్రువం,
రాజసంచలమధ్రువం
సత్కారమాన పూజార్థం,
సత్కారమాన పూజార్థం
తపోదంభేన చైవయత్,
తపోదంభేన చైవయత్
క్రియతే తదిహ ప్రోక్తం,
క్రియతే తదిహ ప్రోక్తం
రాజసంచలమధ్రువం,
రాజసంచలమధ్రువం
సత్కారమాన పూజార్థం. సత్కారమాన పూజార్థం ఇతరుల చేత సత్కరించబడాలని, సన్మానాలు అందుకోవాలని, ఇతరుల చేత పూజింపబడాలని దంభేన యత్ తపః క్రియతే, దంభంతో దంభాచారంతో ఏ తపస్సు అయితే చేయబడుతుందో అధ్రువం చలం, అది ఎలాంటిది అంటే అధ్రువం నిలకడలేనటువంటిది, అలాగే క్షణికమైనటువంటి ఫలితాన్ని తాత్కాలిక ఫలితాన్ని ఇచ్చింది. అప్పటికప్పుడు ఏదో చిన్న ఫలితం వస్తుంది, అంతే శాశ్వతమైనటువంటి ఫలితం రాదు. కనుక నిలకడలేనటువంటిది, క్షణికమైనటువంటి ఫలితాన్ని ఇచ్చేటువంటిది అయినటువంటిది తత్ ఇహ రాజస ప్రోక్తం. ఆ తపస్సు ఇక్కడ రాజసిక తపస్సు అనబడతా ఉంది. కనుక ఏమిటయ్యా రాజసిక తపస్సు అని అంటే ఇతరుల చేత సత్కారాలు పొందాలని, పూజించబడాలని ఆ కోరికతోటి దంభాచారంగా చేసేటువంటిది ఏ తపస్సు అయితే ఉందో ఆ తపస్సుని రాజసిక తపస్సు అంటారు. అది ఎలాంటిది అంటే నిలకడలేనిది, ఫలితం మీద నమ్మకం లేనిది, ఫలితం ఇచ్చేది కాదు. ఇది రాజసిక తపస్సు. కనుక ఇలా చేయకూడదు. ఇలా ఇప్పుడు కనుక చేస్తూ ఉన్నట్లయితే మనం మార్చుకోవాలి. సాధారణంగా మనం ఏదైనా ఒక పని చేస్తే 10 మంది నన్ను మెచ్చుకోవాలని అనుకుంటాం. ఒక ఆయన 10 పైసలు కూడా దానం చేయడు, కానీ 4 తెలిసిన వాళ్ళు ఉన్నారు చుట్టూ, వాళ్ళందరి మొహాలకి వెళ్ళి చూసి 10 రూపాయలు తీసిస్తాడు. 10 పైసలు ఏమన్నా వాడు 10 రూపాయలు అట్టిస్తున్నాడు అంటే వాళ్ళందరూ చూసి ఆహా ఎంత ధర్మాత్ముడు అని వాళ్ళు ప్రశంసించాలి. నువ్వు భలే త్యాగమూర్తివయ్యా, మేము మాత్రం రూపాయి కూడా ఇవ్వవు, నువ్వు 10 రూపాయలు ఇస్తున్నావు అని అనాల. అలాగనే దేనికైనా చందాలు వేసేటప్పుడు కానీ వేటికైనా సరే, ఇప్పుడు ఏదైనా గుడికి చందా ఇస్తుంటారు కొంతమంది, ఎందుకంటే గుడికి లేదా కళ్యాణ మండపానికి ఇలాంటి వాటికి వాళ్ళు వచ్చి అడుగుతుంటారు, 10 మంది వచ్చి అడుగుతుంటారు. మనం కనుక ఇస్తే ఆ 10 మంది ఇంకో 10 మందికి 100 మందికి చెప్తారు, మన పేరు అక్కడ గోడ మీద చెక్కుతారు. కనుక 10 మందిలో గొప్పతనం కోసమని అందరూ తనని ప్రశంసించాలని ఇస్తుంటారు. తర్వాత దాన్ని చాలా కాలం చెప్పుకోవచ్చు. ఎందుకనంటే ఇచ్చిన తర్వాత 10 ఏళ్ళకి 20 ఏళ్ళకి 30 ఏళ్ళకి 40 ఏళ్ళకి కూడా మేము గుడికి గోపురాలకి బాగా చందాలు ఇస్తుంటామండి, దానికి 50 వేలు ఇచ్చాం, దీనికో 1 లక్ష ఇచ్చాం, దానికేమో 1 ఎకరం పొలం ఇచ్చాం, దీనికేమో 10 సెంట్లు ఇచ్చాం అని ఇలాగ చెప్పుకోవటానికి కూడా వీలవుతుంది. అలా చెప్పుకొని వాళ్ళు సంతృప్తి పడాలి అనుకుంటారు. అది రాజసికమైనటువంటి తపస్సు కిందకి వస్తుంది, రాజసికమైనటువంటి శ్రద్ధ కిందకి వస్తుంది. దానివల్ల ఏమవుతుందంటే తాత్కాలిక ప్రయోజనం, అంటే 4 మెచ్చుకుంటారు, అది ఫలితం ఇక నీకేం రాదు. నీకు ఫలితం కనుక కలగాలి అని అంటే అసలు 10 మందికి తెలియకూడదు, నువ్వు చెప్పకూడదు, నీ అంతట ఎవరికి చెప్పకూడదు, అటువంటిది చేయాలి. అది కూడా నిజమైనటువంటి సత్కార్యానికే ఇవ్వాలి. మనకి జీవితంలో సత్కార్యాలకి ఇవ్వటానికి కూడా కొద్ది అవకాశాలే వస్తాయి, చాలా అవకాశాలు దుర్వినియోగం చేసేవారు. ఇప్పుడు మనం ఎవరికో గోదానం ఇస్తే మంచిదండి అన్నారు, గోదానం ఇచ్చారు, ఆయన మరుసటి రోజే అమ్ముకున్నాడు, దాంతో ఏదో చేస్తుంది. ఆ తర్వాత ఆ గోవ ఏమైందో ఆయనకు తెలియదు, నీకు తెలియదు. కనుక ఇట్లా మనం ఏదైనా చేస్తే అది ఉపయోగపడేటట్టుగా ఉండాలి. అలా ఉపయోగపడేదాన్నే వాళ్ళు తీసుకోవాలి. ఈ ప్రకారంగా మనకి ఎప్పుడు కూడా సాత్వికమైనటువంటి శ్రద్ధే ఉండాలి కానీ, సాత్వికమైనటువంటి గుణమే ఉండాలి కానీ రాజసిక గుణం ఉండకూడదు. గొప్పతనం కోసం, ప్రదర్శించడం కోసం అలా చేస్తే ప్రయోజనం లేదు. అదే ఇక్కడ మనకి రాజసిక తపస్సు అంటారని చెప్తుంది. అందుకనే సత్కారమాన పూజార్థం అన్న, ఇతరుల నుంచి సత్కారాలు పొందటానికి, ప్రశంసలు పొందటానికి, బిరుదులు పొందటానికి, దీనికోసం అని చెప్పి వాళ్ళు శారీరక తపస్సు కానీ, వాచిక తపస్సు కానీ, మానసిక తపస్సు కానీ ఏది చేసినా అది రాజసిక తపస్సు. అంటే గొప్ప కోసం పూజలు చేసినా, యజ్ఞాలు చేసినా, జపాలు చేసినా, ధ్యానాలు చేసినా, ఏం చేసినా సరే అదంతా కూడా రాజసికమైన తపస్సు అవుతుంది. అలాగే సత్కార మాన, మాన అంటే తన అందరూ కూడా సన్మానించాలి, గౌరవించాలి అనేటువంటి, తనకి శాలువా కప్పాలి, తనకి పూలదండ వేయాలి, తన్ని ఊరేగించాలి. ఊరికి ఊరేగిస్తే ఉందండి, ఏనుగు మీద ఊరేగించాలా అని అనుకుంటా ఉంటారు. ఇలాంటివన్నీ కూడా ఈ వందనాలు, గౌరవ వందనాలు ఇలాంటివన్నీ కూడా తీసుకోవాలనేటువంటి కోరికతో ఉంటే అదంతా రాజసిక తపస్సు. అలాగే పూజార్థం, సత్కార మాన పూజార్థం. పూజార్థం అంటే తనందరూ కూడా పూజించాలి. పూజించాలంటే పూజించడం కాదు, తనందరూ కూడా గొప్పగా భావించాలి, ఆయన మానవాతీతుడైనటువంటి ఒక వ్యక్తిగా చూడాలి. అలాగే అందరు తనకు నమస్కారం పెట్టాలి, తన కాళ్ళకు మొక్కాలి అనేటువంటి భావనతో చేసేటువంటి తపస్సులు కూడా రాజసిక తపస్సులే. ఇలాంటివన్నీ వద్దని, ఈ రకమైనటువంటివి కాకుండా సాత్వికమైనటువంటివి చేయాలని చెప్తుంది. ఇవన్నీ ఎట్లా చేస్తుంటారంటే దంభేన, దంభంతో, దంభాచారం. 10 మందిలో తన యొక్క ఆధిక్యతని చాటుకోవాలని దంభాచారంతో చేసేటువంటి తపస్సు అంతా కూడా రాజసిక తపస్సు. అందరూ చూసేటప్పుడు ఒక విధంగా, ఎవరు చూడకుండా ఉన్నప్పుడు మరో విధంగా ప్రవర్తిస్తూ ఉంటారు. అట్లా చేస్తే ఆ తపస్సు యొక్క ఫలం వ్యర్థమైపోతుంది. అందుకనే అది ఎలాంటిది అయ్యానంటే చలం అధ్రువం అన్నారు. చలం అంటే చంచలం, చలం అంటే చంచలమైనటువంటిది అని. చంచలంలో చలం ఉంది కాబట్టి ఆ చంచలమైనటువంటి, నిలకడలేనటువంటి, అసలు రజోగుణంలో ఉన్నవాళ్లే నిలకడలేని వాళ్ళు. రజోగుణంలో ఉంటే స్థిరచిత్తం ఉండదు, కాసేపటు కాసేపటు ఎగరాలు అనిపిస్తాం. అది రజోగుణం యొక్క లక్షణం. కనుక ఓ పని ప్రారంభం చేస్తారు, కొంత దూరం పోయిన తర్వాత అబ్బే ఈ పని అంత బాగాలేదు అని చెప్పి ఆ పని మారుస్తారు. మార్చి ఆ పని కొంత దూరం చేసిన తర్వాత ఇది కూడా అంత మంచిది కాదు అని మళ్ళీ ఇంకో పని చేస్తారు. ఎక్కడికైనా పోవాలనుకోండి, ఓ చోట 2 దారులు ఉంటాయి, అక్కడ ఎవరన్నా అడిగి చెప్పారు ఈ దారి కాస్త ముళ్ళదారయ్యా, ఈ దారి బాగుంటుంది కాకపోతే కాస్త దూరం అంటే తొందరగా పోవాలి ఇటే పోదాం. కాస్త దూరం పోయిన తర్వాత ముళ్ళన్ని ఇబ్బంది పెడుతుంది, నడవలేకపోతారు. అప్పుడు మళ్ళీ వెనక్కి వస్తారు, వెనక్కి వచ్చి మళ్ళీ ఈ దారిని పోవాలి. అబ్బో చాలా టైం పడుతుంది అని మళ్ళీ అది వదిలిపెట్టి మళ్ళీ ఇంకేమైనా ముందు చూద్దామని మళ్ళీ వస్తారు. అంటే ఇలాగా చంచలమైనటువంటి మనస్సు కలిగినటువంటి వాళ్ళు ఓ పని చేస్తూ మరొక దాన్ని గురించి ఆలోచిస్తూ ఉంటారు. సాధారణంగా సామాన్యుడికి మహాత్ముడికి ఓ తేడా, సామాన్యుడు భోజనం చేస్తాడు, వ్యాపారాన్ని గురించో ఉద్యోగాన్ని గురించో ఆలోచిస్తాడు, ఉద్యోగం చేస్తుంటాడు వచ్చే జీతాన్ని గురించో లేకపోతే పెట్టాల్సిన ఖర్చుల గురించో ఆలోచిస్తాడు, లేదా చదువుకుంటానికి పోతాడు, చదువుకుంటా అక్కడ దేని గురించో అలవాట్ల గురించో తల్లిదండ్రుల గురించో ఆలోచిస్తాడు. ఇట్లా ఒక పని చేస్తాం పదాన్ని ఆలోచిస్తాం. కానీ మహాత్ములు అట్టుండరు, వాళ్ళకి ఎన్ని పనులు ఉన్నా సరే ఏ పని అయితే చేస్తున్నారో దాని మీదనే శ్రద్ధ ఉంటుంది. ఒక మహాత్ముడు గోచిగుడ్డ చినిగిపోతే దాన్ని కుట్టుకుంటున్నాడు, వాళ్ళు ఎట్ట కుట్టుకుంటారో వాళ్ళ దగ్గర సూతి దారాలు ఉండవు అందుకని చెప్పి ఒక ముళ్ళు తీసుకుంటారు. ఆ ముళ్ళుకి వెనక పక్క రంధ్రం చేస్తారు, దానికి ఒక ఈ నార, ఒక దీంట్లో నుంచి నార వస్తుంది దాన్ని తీస్తారు తీసి, లేదా ఆ బట్టల నుంచే ఓ దారం పోగు తీస్తారు తీసి దాన్ని దాంట్లో గుచ్చుతారు, గుచ్చి దాన్ని సూచి మాదిరిగా చేసి కొడతారు. ఎందుకు ఇంత శ్రమ పడతారు గోచిగుడ్డకి? ఓ పొయ్యి అయినా 2 గుడ్డలు తెచ్చుకుంటే సరిపోదు కాదు, వాళ్ళకు ఉన్నటువంటి దాంతో వాళ్ళు సంతృప్తి చెందాలి. అంతేగాని వాడు ఏదో ఇవ్వాలా, వాడి దగ్గరికి పోవాలా, అధ్యక్షకు రావాలా, ఇద్దేశకు రావాలా ఉండదు. అందుకని ఆ ప్రకారంగా వాళ్ళు అలా ఆ చేసే పని మీదనే శ్రద్ధ ఉంటుంది. అందుకనే ఒక పని 2 సార్లు చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. అలా ఉంటుంది. అలా కనుక లేకపోతే ఏమవుతుంది? ఒక సన్యాసి ఇల్లు వాకిలు వదిలిపెట్టాడు, భగవంతుని గురించి తపస్సు చేయాలనుకున్నాడు, ఎక్కడికో పోయాడు. అందరూ కూడా ఇట్లా గోచిగుడ్డ పెట్టుకుంటున్నారు బట్టలు లేకుండా, అందుకని నేను కూడా అట్నే ఉండాలనుకున్నాడు. ఒక గొచ్చిగుడ్డ పెట్టుకుంటాడు, ఆయన దగ్గర 2 గొచ్చిగుడ్డలు ఇవ్వరు. సరే ఒకరోజు ఒకటి ఉతుక్కొని ఇంకో ఆ రోజు ఇంకోటి వాడుతుంటాడు. ఒకటి దండం మీద ఉంటుంది, ఒకటి ఏమో ఆయన ఒంటి మీద. సరే ఒకసారి వాళ్ళ ఇంట్లో ఎలిక దాన్ని కొరికింది, ఆయనకి ఏం దొరకల, అది దొరికింది అందుకని దాన్ని కొరికేసింది. అయ్యో ఎలికి కొరికేసిందే, నాకు చాలా ఇబ్బంది వచ్చిందని చెప్పి పిల్లిని తెచ్చుకొని పెంచుకున్నాడు. ఎందుకంటే పిల్లి ఎలికిని తినేస్తుంది, ఇక నాకు ఇబ్బంది లేకుండా పోయింది, అందుకని పిల్లిని తీసుకొచ్చి. సరే పిల్లి వచ్చింది, ఆ ఎలికి బాధ తక్కువైంది, కానీ మరి పిల్లిని పెంచాలంటే పాలు కావాలి. సరే అందుకని ఏం చేద్దాం అనుకున్నాడు, అందుకని ఒక ఆవును తెచ్చుకుంటే సరిపోద్దు కాబట్టి ఆవును తీసుకొచ్చి దాని పాలు దానికి ఇస్తున్నాడు. కొంతకాలం అయిపోయిన తర్వాత పని చేయటం కష్టమైపోయింది, బాగా ఈ ఆవును పోషించడం ఇదంతా కష్టమైపోయింది, మరి పెళ్లి చేసుకుంటే సరిపోద్దు అనుకున్నాడు. అందుకని పెళ్లి చేసుకుంటాడు. పెళ్లి చేసుకున్న తర్వాత పిల్లలు పుట్టితే బాగుంటుంది అనుకుంటారు కదా, అందుకే పిల్లలు పుట్టుకుంటారు. ఈ రకంగా అంటే ఒకదానికోసం ఒకటే ఉంది. అంటే ఈ రాజసిక తపస్సు చేసేవాడి పరిస్థితి కూడా ఇట్లా ఉంది. ఎందుకంటే ఒక స్థిరచిత్తం ఉండాలి, మనం చేసేటువంటి పని మీద ఒక అవగాహన ఉండాలి. అలాంటి అవగాహన లేకపోతే ఇలాగనే ఉంటుంది. అందుకని ఓ పని చేస్తా, ఇంకో దాన్ని ఆలోచిస్తా, ఏ పని కూడా స్థిరంగా లేకుండా అచలం అధ్రువం చంచలమైనటువంటి మనసుతో చేస్తుంది. అందుకని అధ్రువం తపస్సు పూర్తిగా కొనసాగిస్తారని నమ్మకం ఉండదు. ఇది అధ్రువం అంటే, ధ్రువం అంటే గట్టి నమ్మకం లేదు. ఏదో వచ్చాడు ఇంటికాడ, ఏదో భార్య మీద కోపంతో అలిగి వచ్చాడు, కొన్నాళ్ళు అయిపోయింది, ఇక్కడ ఇబ్బందులు పడుతున్నాడు. మంచిదే, నా భార్య మంచిదేనండి, కాకపోతే అదిగో అప్పుడు ఏదో కోపం వచ్చింది, నేను కూడా ఒకరు తగ్గితే సరిపోయేదిగా, పోదవలేదు, మళ్ళీ పోతే బాగానే చూసుకుంటున్నాను అనుకుంటాడు, మళ్ళీ వస్తాడు. అంటే ఈ రకంగా స్థిరత్వం ఉండదు కనుక ఇటువంటి తపస్సు వల్ల ఫలితం శూన్యం. చివరికి ఏమవుద్దంటే ఫలితం ఏమీ ఉండదు, శూన్యం, అనవసరమైనటువంటి ప్రయాసం అది మాత్రమే మిగులుద్ది అన్నమాట. ఈ ప్రకారంగా ఇది రాజసికమైనటువంటి తపస్సు. ఇలాంటి తపస్సులు కూడా చెయ్యకూడదు. మనం ఈ లోపాలు సరి చేసుకొని సాత్వికమైనటువంటి తపస్సు చేయాలి. కాబట్టి సాత్విక తపస్సు చేయాలంటే ఒక్కటే, శ్రద్ధ ఫలాపేక్ష లేకుండా. మనకి చాలా కనుక ఉంటే గుర్తుండదు, రెండైతే బాగానే గుర్తు పెట్టుకోండి. అందుకని ఈ రెండు గుర్తు పెట్టుకుంటే మనం చేసేటువంటిది సాత్వికమైనది అవుతుంది. ఇంకా తామసికమైనటువంటి శ్రద్ధ ఉంది, ఇది మాత్రం సామాన్యంగా మనం ఏమి చేయకూడదు, మనం ఎవరు చేసేవాళ్ళం కాదు, అయినప్పుడు ఇప్పుడు తెలుసుకోవాలి, ఎందుకంటే ఎప్పుడన్నా మనసు అట్లా వాద్యమో తెలుసుకోవాలి. అందుకని తామసిక శ్రద్ధ, తామసిక తపస్సు అంటే ఏమిటి మనం రేపు తెలుసుకోవాలి.